ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमधीरये नस्तप्रायेश भद्रेषु नित्यं भागवत सेवयां। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिके। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते, गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
चतुर्थनदी श्रीमद्भागवतम् दशमस्कन्धम् अध्यायम् 83 श्लोकम् 19।
यथा स्वयं वरे राज्ञी, यथा स्वयं वरे राज्ञी, मस्यः पातेप्सया कृतः, मस्यः पातेप्सया कृतः, आयन्तु बहिराश्चन्नो, आयन्तु बहिराश्चन्नो, दृश्यते सजले परम्, दृश्यते सजले परम्। ॐ अज्ञानतिमिरं दस्या ज्ञानाञ्जनशलाकयां चक्षुरं मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे, निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासरि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। यथा स्वयं वरे राज्ञी, मह्यं पातेप्सया कृतः, अयं तु बहिराश्चन्नो दृश्यते सजले परम्। रानी, నీవు అర్జునునే పతిగా పొందుటకు నీ స్వయంవరమున మత్స్యము లక్ష్యముగా ఉపయోగింపబడినట్లు అదే నా స్వయంవరమున కూడా ఏర్పాటు చేయబడినది. కాని నా విషయంలో మత్స్యము అన్ని వైపుల నుండి మూయబడి ఉండి కేవలము దాని ప్రతిబింబము క్రింద జలపాతములో గోచరమగుచుండెను. ఈ యొక్క అధ్యాయము ద్రౌపదీదేవి కృష్ణుని యొక్క రాణులను కలిసి సంభాషించినటువంటి విషయాల గురించి ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ద్రౌపది ఎప్పుడైతే ఈ కృష్ణుని యొక్క రాణులను అందరినీ కూడా కలుస్తుందో అప్పుడు మీ అందరికీ కూడా కృష్ణునితో ఎట్లా వివాహమైంది అని చెప్పి ఆమె అడుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్తూ ఉన్నారు. రుక్మిణీదేవి ఆమెను శిశుపాలునికిచ్చి వివాహం చేయాలా అని చెప్పి అనుకుంటారన్నమాట. సో ఎట్లాగా రుక్మిణీదేవి వివరిస్తుందన్నమాట. ఆమె ఏమంటుందంటే, గొర్రెలు మేకల మందల నుంచి సింహం వచ్చి ఒక గొర్రెనో మేకనో ఎట్లా ఎత్తుకొని వెళ్ళిపోతుందో ఆ రకంగా నా చుట్టూ ఈ రాజులు సైన్యము అంతా పరివేష్టితులై ఉన్నారు. కానీ ఆ హరి కృష్ణుడు వచ్చి నన్ను అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు, వివాహం ఆగాడు. తర్వాత సత్యభామ చెప్తుంది, సమంతక మణి అపహరింపబడినప్పుడు ఆ అపవాదు నా తండ్రి అసత్యం భగవంతుని మీద కృష్ణుని మీద మోపారు. దాని నుంచి ఆయన సత్యమని నిరూపించుకునేదానికి ఆ జాంబవంతుడితోటి యుద్ధం చేసి 28 రోజులు యుద్ధం జరిగిందంట వాళ్ళిద్దరికీ కూడా. యుద్ధం చేసి ఆ యొక్క మణిని తీసుకుని నా తండ్రికి అప్పగించాడు. నా తండ్రి చేసిన అపరాధానికి సిగ్గుతోటి ఏం చేశాడంటే ఆ మణిని తిరిగి భగవంతునికి ఇచ్చేస్తూ ఆ మణితో పాటు నన్ను కూడా భగవంతునికి ఇచ్చేశాడు అని చెప్పి సత్యభామ చెప్తూ ఉందని. జాంబవతి చెప్తూ ఉంది, నాతో నా తండ్రితో యుద్ధం చేసినప్పుడు మొదట జాంబవంతుడు ఆయన కృష్ణుడు ఆ శ్రీరామచంద్రుడే అని చెప్పి అనుకోలేదు. అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది. శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత అందరికి సేవ చేసిన వాళ్ళందరికీ భగవంతుడు అవకాశం ఇచ్చాడంట. ఏమని అంటే, మీకేదైనా కోరికుంటే అడగండి తీరుస్తాను అన్నారు. ఒక్కొక్కరు ఒక్కటి అడుగుతా ఉన్నారు. మనకు తెలుసు, విభీషణుడు రంగనాథ స్వామిని అడిగి ఆయన తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో ఒక్కొక్కరు ఒక్కటి అడుగుతూ ఉన్నారు. అయితే జాంబవంతుడు మాత్రము భగవంతుడిని అడగడానికి సంశయిస్తూ ఉన్నాడంట. కానీ లోపల అడగాలని కోరిక ఉంది. ఏంటా కోరిక అంటే, ఆ భగవంతుని యొక్క విరోచితమైనటువంటి శౌర్యం ఆ యుద్ధంలో చూసి జాంబవంతుడు గొప్ప యోధుడు, ఆయన మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, మీతో ఒకసారి ఫైటింగ్ చేయాలి. సో భగవంతుడు చెప్పాడు, ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాను, అయితే ఇప్పుడు కాదు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా నేను వస్తాను అప్పుడు. సో ఈ యొక్క మణిని ఒక సింహం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే దాంతో పోరాడి జాంబవంతుడు తీసుకెళ్లి ఆయన పెట్టుకొని ఉంటారు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆ యొక్క జాంబవంతుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధం చేసిన తర్వాత శక్తి పూర్తిగా నిర్వీర్యం అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, నన్ను జయించగలిగినటువంటి వాడి సృష్టిలో ఒక్కడే ఉన్నాడు, అదెవరంటే భగవంతుడు. మరి నా స్వామి శ్రీరామచంద్రుడు, ఈ కృష్ణుడు ఒకటే ఒకరే అని అప్పుడు ఈయన శక్తి అంతా నిర్వీర్యమైపోయి ఎప్పుడైతే ఇంకా ఓటమి స్వీకరించబోతూ ఉన్నాడో అప్పుడు ఈయనకు స్పృశించిందనమాట. నన్నెవరన్నా ఓడించగలరు అంటే నా స్వామి శ్రీరాముడు ఒక్కడే. మరి ఈయన నన్ను ఓడిస్తూ ఉన్నాడంటే ఆ శ్రీరాముడే ఈయన అయి ఉండాలా, ఆ శ్రీరాముడే ఈయన అయి ఉండాలా. అప్పుడు ఈయనకి సాక్షాత్కారం కలుగుతుందనమాట, కలిగి శరణాగతి పొందుతాడు. మీరు ఎప్పుడన్నా ద్వారక్కి వెళ్తే ఆ ద్వారకకి పోర్బందర్కి మధ్యలో ఆ జాంబవంతుడి గుహ ఉంటుందన్నమాట. నేను 2-3 సార్లు వెళ్ళాను, చాలా బాగుంటుంది. సో అక్కడ యుద్ధం జరిగిందనమాట స్వామివారికి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిస్ కావద్దు, ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది లోపలికి వెళ్తే. అయితే ఆ పాస్ టైం ముందు డిస్కస్ చేసి వెళ్ళాలా, డిస్కస్ చేసి వెళ్తే అప్పుడు మనకు ఆ జాంబవంతుడు కృష్ణుడు లోపల కనిపిస్తారనమాట ఆ గుహలో. సో అప్పుడు జాంబవతి చెప్తుందనమాట, ఆ శమంతకమణిని ఇచ్చేస్తూ నా తండ్రి జాంబవంతుడు నన్ను కూడా స్వామివారికి ఇచ్చేశారు. సో ఆ పత్నుల్లో ఒకరైనటువంటి ఈ లక్ష్మణ, ఆమె యొక్క వివాహం ఎట్లా జరిగింది అన్నటువంటిది ఈ శ్లోకంలో వివరిస్తూ ఉందన్నమాట. ద్రౌపదితో అంటూ ఉంది, నీ యొక్క స్వయంవరంలో
మత్స్యాన్ని ఛేదించాల, అది అర్జునుడు చేశాడు. అదే రకంగా నా స్వయంవరంలో కూడా ఉంచారు. అయితే వ్యత్యాసం ఏంటి అంటే, నీ స్వయంవరం జరిగినప్పుడు అది పైన కట్టారు ఆ మత్స్యాన్ని, నీటిలో కింద కనిపిస్తూ ఉంది. తర్వాత పైకి చూస్తే కూడా మత్స్యం కనిపిస్తూ ఉంది. కానీ నా యొక్క స్వయంవరంలో ప్రత్యేకత ఏంటి అంటే, పైన కనిపించట్లేదు చూసినప్పుడు, అది ఆ కింద ఉన్నటువంటి నీటి కుండ దాంట్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. మరి ఆ స్వయంవరంలో అర్జునుడు కూడా పాల్గొన్నాడంట. ఆయన కూడా బాణం ఎక్కుపెట్టి కొట్టాడు, కానీ తగలలేదు. ఇక్కడ శ్రీధర స్వామి భాష్యంలో ఏం చెప్తున్నారు అంటే, మర్త్యులకు అంటే మనుషులకు అది ఛేదించడం వీలు కాదంట, కేవలం భగవంతుడు మాత్రమే ఛేదించగలడు. అందుకని చెప్పి కృష్ణుడే ఆ యొక్క మత్స్యాన్ని ఛేదించాడు. మర్త్యులు అంటే మానవులు, వీళ్ళకి అంటే మరణించే వాళ్ళు, మర్త్యులు అంటే వాళ్ళకి కుదరదు ఇది, కేవలం ఆ మృత్యువుకి అధిపతి అయినటువంటి ఆ దేవదేవుడే చేయగలడనమాట. సో కృష్ణుడు దాన్ని ఛేదించాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఒక్కటి గుర్తించాల్సిందేంటి అంటే, ఈ రాణులందరితోటి కృష్ణుడు ఉన్నాడు, కానీ కృష్ణుని యొక్క రూపంలో లేరంట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారు అంటే, కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ బయటకు వెళ్ళడంట, ఆయన బృందావనంలోనే ఉంటాడంట. మరి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, వాసుదేవ సంకర్షణులు, కృష్ణ బలరాములు, వీళ్ళిద్దరు వాసుదేవ సంకర్షణ ఈ రూపాల్లో బయటకు వచ్చారంట బృందావనం నుంచి. బృందావనం లోపల ఉన్నది కృష్ణుడు స్వయంగా అక్కడే ఉన్నాడంట. వాసుదేవ సంకర్షణులు మథురకు వచ్చారు, అక్కడి నుంచి ద్వారకకు వచ్చారు, కానీ కృష్ణుడు మాత్రం బృందావనంలోనే ఉన్నాడు. మరి బృందావనంలో ఉంటే కనిపించట్లేదే అనుకోవచ్చు, భావరూపేణా ఆయన భావనలో ఉన్నాడంట అక్కడ బృందావనంలో. బృందావనంలో భావరూపేణ భావనలో ఉన్నాడు. మరి ఆ భావనలో ఎక్కడున్నాడు, గోపికల యొక్క మనస్సులో ఉన్నాడు కృష్ణుడు బృందావనంలో భావనలో. పురందరదాస్ ఏం చెప్తారంటే, భక్తులను భగవంతుణ్ణి సపరేట్ చేయలేరంట ఎవరు కూడా. భక్తుడు ఎప్పుడు కూడా మనస్సు నిండుకు ఎవరి ఆలోచనలో ఉన్నారు, మనం పరిపరి ఆలోచనలు, మనకు నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయండి మనకు. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయి, అన్ని ఆలోచనలు ఉన్నాయి మనసులో. ఇదే తిరుపతిలో నేనున్నప్పుడు ఒకసారి ఒక ఆయన వచ్చాడనమాట. వచ్చి అక్కడ ఒక చిన్న గుడిసెలాగా ఉండేది, దాంట్లో తత్వం చెప్తూ ఉంటే వచ్చి కూర్చొని విన్నాడు. విన్న తర్వాత లాస్ట్లో ఒక ప్రశ్న అడిగాడు, సాధన అంటే ఏం చేయాలి స్వామి అన్నాడు. ఏముందండి, కలియుగంలో నామం జపం చేయాలా అన్నాను. ఫస్ట్ అంతేనా అన్నాడు. ఎన్ని మాలలు చేయాలా అన్నాడు. అయ్యా, మనసును నిగ్రహించుకునేదానికి ఒక 16 మాలలు రోజు 108x16 మా ఆచార్యులు అది చెప్పారు, అది చేస్తామన్నాడు. ఓహ్ అంతేనా, మాలు ఇచ్చేయండి నాకు అన్నాడు. అక్కడ దుకాణ షాప్లో ఉంటే తీసుకున్నాను వెళ్ళాడు. మరుసటి రోజు వచ్చాడు అనమాట, 16 చేస్తానన్నాడు. అప్పుడు నేను అడిగాను, 16 చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఎన్నిసార్లు విన్నావు నువ్వు, ధ్యానం పెట్టి చేశావు అన్నాను. అప్పుడేమన్నాడు, ఓహో ఇదొకటి ఉందా అన్నాడు. అదే అసలు విషయం అన్నాను. భగవంతుడు ఏం చెప్పారు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధచ మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి అర్పించి మయి అర్పిత మనోబుద్ధి. చేతిలో జపమాల మనసులో వైజయంతి మాల కాదు. మనన అంటే ఆ భగవంతుని యొక్క ధ్యానం సంపూర్ణంగా, ఇంకా వేరే అన్యమైనటువంటి ఆలోచన లేదు. ఎవరైతే అట్ట ధ్యానిస్తూ ఉన్నారో భగవంతుడు కూడా ధ్యానిస్తున్నాడంట. ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాడు, అట్లా ధ్యానించిన వ్యక్తుల్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అరే నా భక్తుడు నన్ను మనసులో కించిత్తు కూడా ఏం ఇంటరప్షన్ అంటే ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్, ఆ ధ్యానంలో ఏ రకమైనటువంటి కలత లేదు, కల్లోలం లేదు. అటువంటి ధ్యానంలో ఉన్నటువంటి భక్తుల మీద భగవంతుని యొక్క ధ్యానం ఉందంట. ఆయన కూడా ధ్యానంలో ఉన్నాడు. మరి ఎవరు ధ్యానంలో ఉన్నాడు, తనను అంతగా ధ్యానించేటువంటి భక్తుల యొక్క ధ్యానంలో ఉన్నాడు ఆయన. అందువల్ల వృందావనంలో భావరూపేణ భగవంతుడు భావనలో ఉన్నాడు. మరి ఆ భావన ఏంటి? ఆ గోపికలు ఒక్క క్షణం కూడా కృష్ణుణ్ణి మరవట్లేదు. అక్కడ వృందావన వాసులు ఎవరు కూడా ఒక్క లవం కూడా కృష్ణునికి దూరంగా వాళ్ళు ఉండట్లేదు. వాళ్ళ యొక్క ధ్యానంలో సంపూర్ణంగా కృష్ణ 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 కృష్ణ. ఒక 10 మంది గోపికలు కాళీయ నాగులాగా నృత్యం చేస్తూ ఉన్నారంట. ఒక చిన్న మంజరి కృష్ణులలాగా వేషం వేసుకుని ఆ గోపికలు నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క భుజాల మీద ఎక్కి నృత్యం చేస్తూ ఉన్నదనమాట ఈ యొక్క మంజరి కృష్ణుడిలాగా. అంటే కాళీయ నృత్యాన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఆ లీలను మిగిలిన గోపికలందరూ కూడా ఆ కృష్ణుని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆహా, కృష్ణుడు ఆ కాళీయుడి మీద నృత్యం చేస్తూ ఉన్నాడే అని చెప్పి.
ఇంకో దగ్గర గిరిగోవర్ధన లీల, అది చేస్తూ కృష్ణుని మీద ధ్యానం చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ నిజమైన వ్రజవాసి ఎవరు అంటే ఆ కృష్ణుని యొక్క ధ్యానంలో సంపూర్ణంగా నిమగ్నమై శ్వాస పీల్చి శ్వాస వదిలిన ఎల్లవేళలా కూడా ఆ దేవదేవుడు కృష్ణుణ్ణి ఏ రకంగా సంతృప్తిపరచాలా అనేటువంటి ఆలోచన తప్పించి అన్యమైన ఆలోచన లేనటువంటి వాడు
వ్రజవాసుడవుతాడంట, వృందావన వాసుడవుతాడు.
ఇంకా అన్యమైన ఆలోచన లేదు. ఎప్పుడు ఆ కృష్ణ 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 స్మరణ, ఇంకా వేరే ఆలోచన లేదు. ప్రభుపాదులు వారు ఒక ఉదాహరణ ఇస్తారు ధ్యానానికి ఉదాహరణ. గోదావరి తీరంలో ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయన ఒకరోజు ఆయనకి చాలా కోరిక ఉండేదంట. ఏమని అంటే, అరే భగవంతుణ్ణి కొండ మీద బ్రహ్మోత్సవాలు ఎట జరుగుతాయండి, ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆయన అటువంటి ఉత్సవాలు చూసినప్పుడు ఆయనలో కోరిక కలిగేదంట, నేను కూడా భగవంతునికి ఇట్లా ఉత్సవాలు చేసుకుంటే బాగుంటుంది. అయితే డబ్బు లేదు, దారిద్రం. ఒకరోజు ఇట్లాగే ఉపన్యాసంలో కూర్చొనుంటే ఆ ఉపన్యాసం చెప్పే వ్యక్తి అన్నాడంట, డబ్బు లేకపోయినా భగవంతునికి మానస పూజ, మనసులో నువ్వు ఏం చేయాలనుకున్నావు అవన్నీ మనసులో చేసుకోవచ్చు అన్నాడంట. అరే అరే అరే, అహో భాగ్యం, ఈ విషయం ముందు తెలుసుంటే ఎప్పటి నుంచో నేను మనసులో స్వామికి సేవ చేసుకొని ఉండేవాడిని కదా, ఈ విషయం ఈరోజే తెలిసింది అని గోదావరిలో స్నానం చేసి గట్టు మీద కూర్చున్నాడంట. కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకొని ఒక శిల్పి చేత ఒక మంచి కృష్ణ విగ్రహాన్ని తయారు చేపించాడు. ఒక పెద్ద మందిరాన్ని నిర్మింపజేశాడు. ఆ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రాణప్రతిష్ఠకు అన్ని పుణ్య నదుల నుంచి కూడా బంగారు కలశాల్లో నీళ్లు తీసుకొని వచ్చారు. మామూలుగా బంగారు కలశంలో తీసుకురావడం అంటే కష్టం, కానీ మనసులో బంగారు కలశంలో తీసుకురావడం సులభం అన్నమాట. ఈయన మనసులో ఇంకా గొప్పగా బంగారు కలశాల్లో తీసుకొని వచ్చారు. కుంభాభిషేకం చేశారు, ప్రాణప్రతిష్ఠ చేశారు, వస్త్రాలంకరణ, తర్వాత ఆభరణాలంకరణ, తర్వాత పుష్పాలంకరణ, తోమల అన్నీ మనసులో చేస్తారు. స్వామి ఎంతో దివ్యంగా ఉన్నారు, దివ్యంగా ఉన్నారు. అన్నీ అయిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా స్వామికి అని చెప్పి మనసులోనే మంచి క్షీరాన్నాన్ని వండాడనమాట. ఆ క్షీరాన్నాన్ని వండి ఇది తినడానికి మోవినగా ఉందా లేదా అని తనిఖీ చేయడానికి ఏం చేశాడంటే వేలు పెట్టాడు. ఆయన ధ్యానం ఎంత తీవ్రంగా ఉండింది అంటే ఆ తనిఖీ చేయడానికి వేలు పెడితే నిజంగానే వేలు కాలిందంట. కృష్ణ అని కళ్ళు తెరిచాడనమాట. అంత తీవ్రమైన ధ్యానం వైకుంఠంలో శేషదల్పం మీద ఉన్నటువంటి శ్రీనివాసుడు, ఆయన పెద్దగా నవ్వుతూ ఉన్నాడంట. లక్ష్మీదేవికి ఏమర్థం కాలేదు, స్వామి ఉన్నట్టుండి ఏంటి నవ్వుతూ ఉన్నారు, కారణం ఏంటి 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 అన్నయిందంట.
ఇదేం చెప్పట్లేదు, నవ్వుతూనే ఉన్నాడు. అక్కడ విష్ణుదూతలు కొంతమంది ఉన్నారు. భగవంతుడు సైగ చేశాడు, వాళ్ళు నేరుగా ఒక పుష్ప విమానం ఎత్తుకొని వెళ్ళిపోయారు.
ఎవరైతే ఈ ధ్యానంలో చేయి కాల్చుకున్నాడో ఆ వ్యక్తిని సగౌరవంగా పుష్ప విమానంలో ఎక్కించుకున్నారు, నేరుగా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు. వైకుంఠానికి ఎప్పుడైతే వచ్చారో స్వామి వారు తన శేషతుల్పం మీద నుంచి లేచి ఎదురు వెళ్లి ఆ భక్తుని గట్టిగా ఆలింగనం చేసుకుని, లక్ష్మీ నేను ఇందాక ఎందుకు నవ్వాను అంటే
ఈ భక్తుడు దరిద్రుడు కానీ మనసులో మానస పూజ చేస్తూ ఉన్నాడు. ఆ మానస పూజ ఎంత తీవ్రంగా ఉండింది అంటే, నాకు నైవేద్యం పెట్టడానికి క్షీరాన్నాన్ని వండి, ఆ క్షీరాన్నం వేడిగా ఉందా తెల్లగా ఉందా, తినడానికి అనుకూలంగా ఉందా అని తనిఖీ చేయడానికి వేలు పెట్టాడు. వాడి ధ్యానం ఎంత తీవ్రంగా ఉంది అంటే, నిజంగానే వేలు కాలింది, అంత గొప్ప ధ్యాని ఇతను, అందుకని నవ్వాను, అందుకని వీడిని మళ్ళీ వైకుంఠానికి పిలిపించుకున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అంట.
ఇది ధ్యానం, ఇది ధ్యానం. సో మనం ఏంటి అంటే, భగవంతుని యొక్క నామం ఏదో చేసేసాం కాదు, ఎంత వింటూ చేశాం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఆ తిరుపతి భక్తుడు వినాలా అన్నాడు, అది చాలా ఇంపార్టెంట్ ఆయన అన్నాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చాడు, 3 రోజులు ఇట్ట వచ్చాడు,
అలా చేస్తాం అంటే వచ్చాడు.
నేను ఎప్పుడైతే వినాలా అని చెప్పానో చాలా హంబుల్గా వచ్చాడు అనమాట. స్వామి, నేను ఊరికే మాల తిప్పేయడమేమో అనుకున్నాను, వినాలా అన్నారు కదా. ఓమ్మో చాలా కష్టమే ఇది, చాలా కష్టమే. ఒక్క మాల తిప్పే లోపల మనసు ఎన్నిసార్లు వెళ్ళిపోతా ఉంది, అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతా ఉంది. నాయనా, మనసు వెనకాల అది పరిగెత్తినప్పుడు నువ్వు పరిగెత్తావనుకో, అది మానసిక వ్యభిచారం అవుతుంది, మానసిక భోగం. అంటే మనసులో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, దాన్ని నియంత్రిస్తావు చూడు, అది తపస్సు అవుతుంది. మనసు పోతుంది లాగాల, పోతుంది సాగాల, పోతుంది సాగాల. అది ఎంత దాన్ని దిగ్బంధన చేయాలా అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా వదిలేటట్టు లేడు, ఇంకా వెళ్ళడం దేనికి, ఇక్కడే ఉండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ద్వారకలో రాణులందరి అసంతృప్తి ఏంట తెలుసా, మనం ఇంత సేవ చేస్తూ ఉన్నాం కానీ స్వామి ఎప్పుడు పరధ్యానంలో ఉంటాడే. రుక్మిణి అడుగుతుంది, అయ్యా మేమేమి నీ భక్తులం కాదా, మేమేమి నీకు సేవ చేయట్లేదా, ఎందుకయ్యా మేము సేవ చేస్తూ ఉంటే ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటారు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఏ రుక్మిణి, ఆ వృందావనంలో ఉన్నటువంటి వ్రజ గోపికలు ఉన్నారే వాళ్ళ ధ్యానంలో ఉన్నాను. ఏమయ్యా వాళ్ళేనా భక్తులు, నేను భక్తురా, మేము భక్తురాళ్ళం కాదా, అంటే మీరు భక్తులే వాళ్ళు భక్తులే, కానీ వాళ్ళ భక్తికి మీ భక్తికి వ్యత్యాసం ఉంది దేవి అన్నాడంట. ఏంటి స్వామి ఆ వ్యత్యాసం అంటే, వాళ్ళు హృదయాన్ని సంపూర్ణంగా అర్పించి భక్తి చేస్తున్నారు, మీరు భక్తి చేస్తున్నారు, పూర్ణ అర్పణ అనేది లేదు అన్నది. వాళ్ళ హృదయాన్ని పూర్తిగా అర్పించి చేస్తూ ఉన్నారు.
ఇది భగవంతుని దగ్గర విన్న తర్వాత రుక్మిణీదేవి 16,108 మంది రాణులను అందరినీ కూడా ఇస్తాగోస్తి పెట్టిందంట, మీటింగ్ పెట్టిందంట. భగవంతుడి ధ్యానం మనం ఇన్ని సేవలు చేసినా ఇక్కడ ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆ హృదయాన్ని అర్పించి మనం సేవించట్లేదని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆయన రూపమే కాదు ఆయన ధ్యానాన్ని కూడా మన మధ్యలో నిలుపుకోవాలా అంటే,
హృదయాన్ని అర్పించి మనం సేవ చేయాలా అని చెప్పి వాళ్ళందరికీ ప్రీచింగ్ చేసిందంట రుక్మిణీదేవి.
ఎప్పుడైతే ఆమె చెప్పిందో అప్పుడు
ద్వారకలో ఉన్నటువంటి రాణులందరూ కూడా ఆ హృదయాన్ని అర్పించి భగవంతునికి సేవ చేయడం మొదలు పెట్టారంట. అప్పుడేమైందో తెలుసా, ద్వారక బృందావనంగా మారిపోయింది.
ద్వారక బృందావనంగా మారిపోయింది. భగవంతుడు ఆ బృందావన కృష్ణుడు వాసుదేవునిగా లేడు, బృందావన కృష్ణుడిలాగా వీళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నాడనమాట,
వీళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి వీళ్ళు అడిగారంట, అయ్యా మిమ్మల్ని ఈ రూపంలో మేము సేవిస్తూ ఉన్నాము,
కానీ ఆ వృందావనంలో మీ బాల్యలీలలు మధురాతి మధురమంట, మరి ఆ బాల్యలీలలు మాకెట్లా గోచరిస్తాయి స్వామి
అని చెప్పని అడిగారంట. అప్పుడు విశ్వకర్మను పిలిపించారంట భగవంతుడు. పిలిపించి, ఉడిపిలో ఉన్నాడు కదా కృష్ణుడు, ఉడిపిలో ఉన్నాడు కదా వడభాండేశ్వర క్షేత్రంలో బలరాముడు, ఆ 2 విగ్రహాలను విశ్వకర్మ చేత చెక్కించి రుక్మిణి దేవకీదేవి వీళ్ళిద్దరికీ కూడా ఆ విగ్రహాలను బహుమతిగా ఇచ్చి,
ఈ కృష్ణ బలరాముల్ని మీరు సేవించడం ద్వారా నా బాల్య లీలలన్నీ కూడా నిత్యం మీకు అవగతం అవుతాయని చెప్పారు. నిత్యం నిత్యం అవగతం అవుతాయి. ద్వారకలో మరలా ఏమైంది అంటే వృందావన భావనే కాకుండా వృందావన బాల్య లీలలు కూడా ప్రకటమయ్యాయంట ద్వారకలో. వాళ్ళ యొక్క భావన ఆ కృష్ణ బలరాముల్ని రుక్మిణి దేవకీదేవి వీళ్ళందరూ పూజించడం ద్వారా. సో మనం వృందావనానికి వెళ్ళిపోవాల యాత్ర, మాయాపూర్కి వెళ్ళిపోవాల యాత్ర. కానీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే ఆయన వృందావనంలో కూర్చొనే ఆయన కీర్తన రాస్తూ ఉన్నారు. హే స్వామి, నాకు ఎప్పుడు నేత్రాలు ఇస్తావయ్యా ఈ వృందావనంలో నిన్ను చూడగలిగే నేత్రాలు. ఆయన ఉండేది వృందావనంలోనే. ఈ వృందావన్ని చూసేటువంటి నేత్రాలు నాకు ఎప్పుడు ఇస్తావు స్వామి అని చెప్పి ఆయన కీర్తనలో రాస్తూ ఉన్నారు. సో వృందావనంలో అక్కడికి వెళ్లి మనం వృందావనాన్ని చూసేది కాదు, ఇక్కడ ఉండి కూడా వృందావనాన్ని చూడగలం. ఎప్పుడు ఆ వృందావన భావన మన హృదయంలో ఎప్పుడైతే ప్రకటమవుతుందో అప్పుడు ఇక్కడ ఉండి కూడా ఆ వృందావనాన్ని మనం చూడగలం అన్నమాట. ఇక్కడ ఉండి కూడా వృందావనాన్ని చూడగలం. మరి వ్రజగోపికలు వాళ్ళ భావన ఏంటి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూయేన కృష్ణానుశీలనం భక్తి రూపం. అన్యాభిలాషిత, వాళ్ళ యొక్క కోరికలో పరాకాష్ట. వాళ్ళ కోరిక ఏంటి అంటే ఒకటే కోరిక, కృష్ణుని సేవించాల. ఇంకంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. సో అందువల్ల మన హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా, మనం ఈ భాగవత శ్రవణాన్ని చేయడం ద్వారా, పఠనం చేయడం ద్వారా రోజు రోజుకి మనలో ఆ నిష్కల్మషమైనటువంటి ఆ కృష్ణ ప్రేమ అన్నటువంటిది ప్రకటం అవ్వాల. అది ప్రకటం కాని పక్షంలో శ్రమ ఏవయి కేవలం వేస్ట్ ఆఫ్ లేబర్. మనం చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి భక్తి ఇవన్నీ కూడా నిరుపయోజనం, ఉపయోగం లేదన్నమాట. సో అందుకని ప్రతి నిత్యం కూడా ఆత్మ పరిశీలనతో భక్తుడు ముందుకెళ్ళాల. ఏంటి ఆత్మ పరిశీలన అంటే, నాలో ఎంత కృష్ణ ప్రేమ నేను పొందుతూ ఉన్నాను, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఆ స్వామిని నేను సేవిస్తూ ఉన్నానా లేదా. లేకపోతే నాలో ఈ కోరికలు ఉన్నాయి, అట్లీస్ట్ ఆ కోరికలు పోయేటట్టు ఒక ప్రార్థనన్నా నేను చేస్తూ ఉన్నానా భగవంతునికి రోజు. అయ్యా ఈ కోరికలు నన్ను కలత పెడుతూ ఉన్నాయి, అవి ఎప్పుడు పోతాయి స్వామి అని చెప్పి ఒక ప్రార్థనన్నా భగవంతునికి నేను చేస్తూ ఉన్నానా. ఎందువల్ల అంటే అన్ని అనర్థాలకు కారణం ఏంటి, భగవంతుడు లేకుండా ఈ ప్రపంచాన్ని అనుభవించాలా అనేటువంటిదే అన్ని దుఃఖాలకు కారణం. అన్ని దుఃఖాలకు అదే హేతు, భగవంతుడు లేకుండా నేను ఎంజాయ్ చేయాలి. కానీ అది వీలు కాదు. నీకు నిజంగా ఆనందం అంటే నువ్వు ఆ భగవత్ అంశము, ఆ భగవంతునితోనే నిజమైన ఆనందం నువ్వు పొందేది. మరి ఆ భగవంతుడు లేకుండా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకుండా ఫ్యాన్ నేను తిరగాలనుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా? భగవంతునితో సంబంధం లేకుండా నువ్వు ఆనందాన్ని అనుభవించాలా అనుకుంటే అట్లాగే ఉంటుంది. అందువల్ల ఆ భగవంతునితో ఎప్పుడు కూడా సంబంధం, సంబంధం. యోగం అంటే అదే. యోగం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, కూడిక ప్లస్ ఆ భగవంతునితో సంబంధం. మరి ఆ సంబంధం ఏ రకంగా అయి ఉండొచ్చు? నామ సంకీర్తన ద్వారా అయి ఉండొచ్చు, లీలాస్మరణ ద్వారా అయి ఉండొచ్చు, ఆయన యొక్క సేవ ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన కథాశ్రవణం ద్వారా అయి ఉండొచ్చు. ఏదో ఒక రకంగా ఆ భగవంతునితో సంబంధం, సంబంధం, సంబంధం. అది యోగం. ఆ సంబంధం అనింటరప్టెడ్ గా అంటే ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఆ ధ్యానం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది యోగ పరిపూర్ణత, యోగంలో పూర్ణత్వం. అది ఇందాక నేను చెప్పాను కదా, ఆయన వేలు పెడితే కాలింది, అది యోగ పరిపూర్ణత. ఆ యోగంలో పూర్ణత్వం ఏంటి అంటే, ఆ ధ్యానంలో పూర్ణత్వం ఏంటి అంటే, మనసులో ఆయన ధ్యానంలో ఏ రకమైన ఆటంకం లేదన్నమాట, డిస్ట్రాక్షన్ లేదు. ఆ ధ్యానం పూర్తిగా ఆయన మీదే ఉందన్నమాట. సో అందువల్ల హరే కృష్ణ మంత్రం జస్ట్ జపించడం అని తెలుసుకోవడం, నాలుగు నియమాలు ఏంటి అంటే జస్ట్ బేసిక్స్ అన్నమాట. తర్వాత వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటది భావన, ఏ భావన మనం పొందాలా, ఏ భావన పొందాలా. సో అందువల్ల భగవద్భక్తి మార్గంలో
ఈ మనస్సు చాలా చంచలమైంది. ఆచార్యులు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక ఉదాహరణ ఇస్తారన్నమాట. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఒక జమీందారు దగ్గరికి, ఒక జమీందారికి చాలా పెద్ద పొలాలు ఉన్నాయంట. అయితే పనివాళ్ళు కరువు దొరకడం. ఇప్పుడు యంత్రాల మీద ఎక్కువ రీసెర్చ్లు ఎందుకు చేస్తున్నారంటే, మనుషులను పెట్టుకుని పని చేయించుకోవడం కష్టం కాబట్టి యంత్రాలతో చేయించుకుందామని చెప్పి యంత్రాలు ఎక్కువ కనుక్కుంటున్నారు. మ్యాన్ పవర్ మేనేజ్ చేయడం కలియుగంలో చాలా కష్టం. ఎందువల్లంటే, ఇంతకు ముందు యుగాల్లో ఎవడన్నా పని ఇచ్చాడు అంటే చాలా కృతజ్ఞత గారే నాకు భోజనం పెట్టాడని చెప్పి వాడు జీవితాంతం సరెండర్ అయి ఉండేవాడు. ఇప్పుడు పనిస్తే వాడు పనిలో చేరిన రోజు నుంచి నేను ఎప్పుడు యజమాని అయిపోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు యజమాని అయిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. అంటే నో ప్రిన్సిపుల్స్, కలియుగంలో ప్రిన్సిపుల్స్ ఏమి ఉండవు అన్నమాట. ఒక నీతి ధర్మం ఏమి ఉండవు అన్నమాట. సో అందువల్ల పనులు దొరకట్లేదు. ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా పొలాలున్నాయి, పనులు చేయించుకోవాలా, కానీ పనులు ఎవరు దొరకట్లేదు, మీరేమన్నా మీ తపశక్తితో నాకేమన్నా సహాయం చేయాలా అన్న. అప్పుడు ఆ సాధువు అన్నాడు, నేను ఒక పెద్ద రాక్షసుని ఇస్తాను, ఆడు ఏ పనైనా చక్కని చేసేస్తాడు, వాడికి ఎప్పుడూ ఏదో ఒక పని ఉంచాలా, లేకపోతే నిన్ను ఫినిష్ చేసేస్తాడు వాడు. ఈ జమీందారు అనుకున్నాడు, నాకు కొన్ని వేల ఎకరాల పొలం ఉంది, ఎంత పని అప్పగిస్తే వాడికి తీరుతుంది, ఆ ఇచ్చేయండి అండి అన్నాడు. ఇచ్చేశాడు. వాడు నేరుగా ఈయన దగ్గరికి వచ్చి జమీందారు దగ్గరికి చేతులెట్టు కట్టుకుని నిలబడుకున్నాడు. పని అన్నాడు. ఏయ్, తూర్పు దిక్కులో ఉండే 1000 ఎకరాలు దున్నేసి పంటేసాయి, ఇదే నీకు పని అన్నాడు. ఆడు 10 నిమిషాల్లో వచ్చి మళ్ళా పని అన్నాడు. ఊరు ఇదేంటి 1000 ఎకరాలు అయిపోయింది అన్నాడు. చూసుకో అన్నాడు. సరే నాకు ఒక పెద్ద రాజభవంతి కట్టు అన్నాడు. మళ్ళా 10 నిమిషాల్లో వచ్చేశాడు. వచ్చి పని అన్నాడు. ఊరు ఇదేంటి నాయన, రాజభవంతి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. రాజభవంతి అయిపోయింది, ఏ పని చెప్పినా 10 నిమిషాలు అంతే, ఫినిష్. ఈ జమీందారికి ఏం అర్థం కాలేదు, వీడికేం పని చెప్పాలో. పరిగెత్తుకుంటే సాధువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, ఎటువంటి రాక్షసుని ఇచ్చావు, ఏ పని చెప్పినా 10 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తున్నాడు, మీరు చెప్పినట్టు నన్ను ఫినిష్ చేసేటట్టున్నాడు వాడు, ఏదో ఉపాయం చెప్పండి అన్నాడు. అప్పుడు సాధువు అన్నాడు, అరే నువ్వేదో చాలా పెద్ద తెలివిగలవాడు అనుకున్నాను, కానీ ఏం తెలివిందిరా నీకు. ఒక పని చేయి, నీ ఇంటి మీదకి నిచ్చినాయి, వాడిని ఎక్కమని చెప్పు, దిగమని చెప్పు, ఎక్కమని చెప్పు, దిగమని చెప్పు, ఎక్కమని చెప్పు, దిగమని చెప్పు. నీకు మధ్యలో ఏదైనా పని కావాలంటే పిలిచి పని చేయించుకో, మళ్ళా ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు అని చెప్పాను. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజీ చెప్పేమంటారంటే, ఆ రాక్షసుడు ఎవడు అంటే మనసు. మనసులో ఎంత పని అయినా, మీరు కళ్ళు మూసుకొని నేను అర్జెంటుగా అమెరికా ప్రెసిడెంట్ అయిపోయానని ఊహించేసుకో, అయిపోవచ్చు, అయిపోవచ్చు, దాంట్లో ఏం సమస్య ఏం లేదు. లేకపోతే రాబోయే ఎలక్షన్లు ఒక 4 రోజుల్లో డిక్లేర్ అయ్యాక దానికి ముందే నేను చీఫ్ మినిస్టర్ అయిపోయానని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు మనసులో. ఏమన్నా డిక్లేర్ చేసుకోవచ్చు, ఏ పని అయినా కానీ అట్టయిపోద్ది మనసులో. అందుకని ఆ రాక్షసుని మనసుతో పోలుస్తున్నాడు. మరి వాణ్ణి నిత్యం ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు అన్నాడు. ఎక్కడం అంటే సాధన, దిగడం అంటే సేవా. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చెప్పారు. ఎక్కడం అంటే సాధన, కేవలం సాధన చేసి సేవ చేయకుండా ఉంటే మళ్ళా మనం ఒకరోజు కంటిన్యూస్గా ఒక 1 వారం రోజులు మంగళారతికి ఆబ్సెంట్ లేకుండా వస్తే, మాలలు కంటిన్యూస్గా బాగా చేసామనుకోండి, ఒక 20 శ్లోకాలు వచ్చనుకోండి, అవన్నీ ఆ ఇది పోయి ఇంత రావాలంటే మళ్ళా వంగాల, సేవ చేయాలా, సేవ చేయాలా. దాసోస్మి, నేను దాసుణ్ణి, సేవ చేయాలా. సో ఎక్కడం సాధన, దిగడం ఏంటి అంటే సేవ. ఈ రెండు చేసినప్పుడే ఈ మనసు అన్నటువంటి రాక్షసుడు నీ కంట్రోల్లో ఉంటాడు, నీ కంట్రోల్లో ఉంటాడు. లేకపోతే ఆ రాక్షసుడు నిన్ను మింగేస్తాడు. అందుకనే ఇంగ్లీష్లో కూడా ఉంది, ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు. మనసును ఏకాంతంగా ఉంచావా, ఫినిష్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. మన ప్రభుపాదుల వారు ఒక డివోటీ ఏదో సిక్కుగా ఉంటే ప్రభుపాద ఎన్క్వైరీ చేశారంట. ఆయన ఏమని ఎన్క్వైరీ చేశారంటే, ఏంటి నీ సిక్నెస్ అన్నారంట. శారీరకంగా అనారోగ్యం ఉందా,
మానసికంగా అనారోగ్యంగా ఉన్నావా అన్నారంట. శారీరక అనారోగ్యం పర్వాలేదు కానీ మానసిక అనారోగ్యం నిన్ను పతితుణ్ణి చేస్తుంది, భక్తిలో నుంచి నిన్ను తీసుకెళ్లిపోతుంది మానసిక అనారోగ్యం. దానివల్ల డివోషనల్ గా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మైండ్ ఎప్పుడు కూడా సవై మన కృష్ణ పదార విందయో, మనసు ఎప్పుడు ఆ కృష్ణు యొక్క పాదార విందముల యొక్క ధ్యానంలో ఉంచాలా, అంటే ఆయన యొక్క సేవల ధ్యానంలో ఉంచాలా. ఆ సేవ కూడా రెడీ, ఎనీ టైం రెడీగా ఉండాల. మీరు చూసారా దాస్యానికి ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్? నవవిధ భక్తులు హనుమాన్. హనుమాన్ సీతారామ లక్ష్మణ్ దర్బార్ ఆ చిత్రపటంలో మీరు హనుమాన్ ఎట కూర్చొని ఉన్నారు ఎప్పుడైనా గమనించారా?
మోకాళ్ళ మీద.
అంటే రన్నింగ్ రేస్ లో వాడు మనం భోజనానికి కూర్చున్నట్టు పద్మాసనం వేసుకొని కూర్చోరు. రన్నింగ్ రేస్ లో ఎట్టుంటారు? రెడీ పరిగేదానికి. హనుమంతుడు కూడా ఆ రకంగా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు రాముల వారి సేవ వచ్చినా గాని రెడీ, భోజనానికి కూర్చున్నట్టు కాదు, రెడీ. ఎందువల్లంటే ఇక్కడైనా మోక్షాన్ని పొందిన వైకుంఠంలో అయినా గాని జీవేర స్వరూపోయి నితేర కృష్ణదాస్, ఆయనకి దాస్యం చేయడం మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఏ రోజు మనం అనుకునే దానికి లేదు, అబ్బా నేను చాలా చేశాను సర్వీస్ ఇంకా చాలలేను. నువ్వు చాలనుకున్న రోజు అయిపోయింది కథ. మాయాదేవి రెడీగా ఉంది, చాలా నేను రెడీగా ఉన్నా, రా నా సేవకు రా అంట, నా సేవకు రా అంట. ఆమె సేవకి వెళ్తే అనంత కృష్ణదాస్ కాస్త అనంత మాయాదాస్ అయిపోతాడు. అందువల్ల మన మైండ్ ని ఒక క్షణం ఒక లవం కూడా అజాగ్రత్తగా దాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ఏమవుతుంది అంటే మనల్ని ఈ భౌతిక జగత్తులో బంధించేటట్టు ఆ మనసు మనల్ని తప్పుద్రోవ పట్టిస్తుంది అనమాట. అందుకని కేర్ఫుల్ గా ఆ మనసులో ఎప్పుడు ఆ కృష్ణుని సేవ గురించి అని ఆలోచిస్తూ ఉండాలా, కృష్ణుని లీల గురించి ఆలోచిస్తూ ఉండాలా, కృష్ణుని నామం గురించి ఏదో ఒక రకంగా ఆ మనసు ఎంగేజ్మెంట్ అంతా కృష్ణ పరంగా ఉండాలా, వాసుదేవ పరాయణులమై ఉండాలా. అప్పుడే ఈ మాయ నుంచి మనల్ని మనం రక్షించుకునేదానికి అవకాశం ఉంది. లేకపోతే అట్లీస్ట్ ఈ లైఫ్ లో ఇప్పుడు అన్ని బాగున్నాయి, కాళ్ళు చేతులు ఇవన్నీ బాగున్నాయి. రేపు మనం చేసే పాపాలు ఎట్టుంటుందో తెలియదు, ఎట్టుంటుందో తెలియదు. చాలా మందికి తత్వం అంతా వింటారు కానీ నోట్లు కనిపిస్తే మనసు చంచలం అయిపోద్ది, లేకపోతే పొజిషన్ కి నాకు పొజిషన్ కావాలి, లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం చెప్పుకోకూడదు. కానీ ఎక్కడ స్టేట్ లో మెంటల్లీ రిటైర్డ్ చిల్డ్రన్ స్కూల్ పెద్దది లేదన్నమాట, ఇక్కడే ఉంది టీటీడీలో. అక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ పిల్లలు అంటే వాళ్ళకి భగవంతుడు డబ్బుతో కానీ లేకపోతే ఇంకోటి కట్టుబాట్లు నియమం ఇవేం లేవన్నమాట. దేవుడిది ఏం పర్వాలేదు. సో రేపు అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకేం భక్తి చేస్తాం చెప్పండి. ఈరోజు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అందుకనే కులశేఖరుడు, యమునాచార్యులు వారు వీళ్ళందరూ కూడా వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ మృత్యు సమయంలో బుర్ర చనిపోతుంది, నాలిక మెలికలు తిరుగుతుంది, కపవాయువులతోటి స్వరం కప్పబడుతుంది, అప్పుడు నీ నామాన్ని స్మరించే అవకాశం ఉందో లేదో, ఇప్పుడు అన్నీ బాగున్నాయి, నీ నామం పట్ల నా కరుణక్తిని కలిగించు స్వామి అని వేడుకుంటూ ఉన్నాను. కానీ మనమేమో అన్నీ బాగున్నప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. బాగలేనప్పుడు అబ్బా బాగలేనప్పుడు ఎట్టకు చేయలేవు నువ్వు. దానివల్ల అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మనం మన యొక్క ఈ శరీరం అనేటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్ ని ఆ భగవత్ సేవలో వినియోగించి మోక్షానికి మనం దాన్ని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనమాట. రేపెట్టుంటుందో పరిస్థితి తెలియదు. ఈరోజు ఆ చేతుల్లో ఉంది, ఆ ఈ రోజుని ఆ భగవత్ సేవలో మనం వినియోగించి ఈ సంసారం నుంచి విముక్తిని పొందడానికి అర్హతను మనం సంపాదించాలి. సో దానికి ఎవరి అడుగుజాడల్లో మనం నడవాలా అంటే ఈ వ్రజవాసుల యొక్క అడుగుజాడల్లో నడవాలా. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా సవై మన కృష్ణ పదార విందయో, ఆ కృష్ణుని ధ్యానం తప్పించి వాళ్ళ మనసులో ఇంకోటి లేదని దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఇప్పటి నుంచి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందో సందేహం?
ఇప్పుడు శ్రవణము నామం నేను చేయలేకుండా ఉన్నాను, శ్రవణం చేయగలిగినప్పుడు శ్రవణం పనికిరాదా? ఇది ఓవరాల్ గా మీ క్వశ్చన్.
ఓరాలకు మీకు వస్తాను.
అది నామం చేయలేనటువంటి మూగవాడి పరిస్థితి అది. నీ నాలుక బాగా తిరిగి నామం చేయగలిగినప్పుడు నువ్వు కృష్ణనామం చేపించకపోతే అది పనికిమాలిన నామాలన్నీ పలుకుతుంది అన్నమాట. అక్కడ పనికిమాలిన నామాలు పలికించే బదులు కృష్ణనామాన్ని ఎందుకు పలికించకూడదు? పలకలేని వాడి సంగతి వదిలేద్దాం, పలికేవాడు చేయాల్సింది నామమే. ఇది అర్థం చేసుకోవాలి మనం. అందుకనే పురందరదాస్ అన్నాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత నాలుకన్నది ఉన్న తర్వాత నువ్వు కుక్క దగ్గరికి పోయి ఆ కుక్క నారాయణ నారాయణ అను కృష్ణ కృష్ణ అను అని ఏమన్నా చెప్పండి, అదు అంటాడు. నువ్వు ఏ శబ్దం చెప్తే ఆ శబ్దాన్ని ఉచ్చరించగలిగినటువంటి అవకాశం నరుడి జన్మలోనే ఉంది. మరి ఏం ఉచ్చరిస్తే ఈ నరకాన్ని నువ్వు దాటుతావు? ఆ భగవత్ నామాన్ని ఉచ్చరిస్తే నువ్వు నరకాన్ని దాటుతావు. కుక్క పిల్లి నామాలు చెప్పిస్తే నువ్వు దాటవు ఈ సంసారాన్ని నరకాన్ని. అందుకని నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాన భారదే. మనం ఒక్కటి మనం క్లియర్ గా ఉండాల్సింది ఏంటి అంటే, శరీరంలో ఉన్న ఏ అవయవానికి కూడా ఆ కృష్ణ పరమైనటువంటి ఎంగేజ్మెంట్ లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మాయపరమైనటువంటి ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోతుంది. మోగోడు సంగతి వదిలేద్దాం, మనం మోగోళం కాదు కదా. నాలుగు బ్రహ్మాండంగా ఉచ్చరించగలం, కృష్ణ 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 చేద్దాం. లేని అబాధ్యుడి పరిస్థితి శ్రవణం చేయనివాడు, మనకుంది అవకాశం. ఆని మనం ఆదర్శంగా తీసుకోకూడదు, ఆయన ఆదర్శంగా తీసుకోకూడదు. ఇప్పుడు కుంటివాడికి కాలు లేదు, వాడు పాపం దేకుతూ ఉన్నాడు, మనకు కాలుంది, మనం వాడిని ఆదర్శంగా తీసుకుంటామా చెప్పండి? వాడు కాలు లేకుండా దేకుతూ ఉన్నాడు కాబట్టి నేను కూడా దేకుతానని దేకుతామా? లేదు. వాడు దేకుతూ ఉంటే మనం పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. భక్తి దగ్గరికి వచ్చేసరికి నాలుక లేనివాడు వాడున్నాడు కదా, ఆ నామం చేయలేకుండా ఉన్నాడు కదా, నేను కూడా మనసులో చేసుకుంటాను. ఎందుకు నాయన, ఎందుకు? ప్రభుపాదుల వారి దగ్గరికి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గరికి ఒకరెవరో ఒకరు వచ్చి నేను మనసులో చేసుకుంటానన్నాను. ఎందుకంత కృపణుడుగా ఉండాలనుకుంటున్నావు నేను? ఎందుకంత కృపణుడుగా ఉండాలనుకుంటున్నావు? మనసులో చేసుకుంటే నీకే, కానీ కొంచెం బిగ్గరగా చేస్తే నీ పక్కనుడికి కూడా ఫలితం ఇస్తావు కదయ్యా. ఎందుకు కృపణుడుగా ఉండాలనుకుంటున్నావు? మనసులో చేసుకుంటే నీకే, కొంచెం బిగ్గరగా చేస్తే పక్కనుడికి కూడా వినిపించావనుకో కృష్ణ అని. వాడికి వినిపించిన దానికి నువ్వు ఇన్స్ట్రుమెంట్ అయ్యావు, దానివల్ల నువ్వు కూడా ఒక మెట్టు ఎదుగుతావు. ఎందుకు కృపణుడుగా ఉండాలనుకుంటున్నావు? ఈ మూడు నెలలు బోరాలు ఊదేశారు అందరు పనికిమాలని కీర్తిస్తూ, ఈయన ఇంద్రుడు, ఈయన చంద్రుడు, ఈయనకు ఓటేయండి, ఆయనకు ఓటేయండి. కానీ అందరూ ఒంటి నిండా మచ్చలే, వాళ్ళకి మచ్చలేనివాడు లేడు. కానీ ఆ దేవోత్తమ పురుషుడు నువ్వు వెతికినా మచ్చలేదు, ఆయన్ని కీర్తించడానికి నువ్వెందుకు సంశయిస్తూ ఉన్నావు? మచ్చలుండేవాడిని కీర్తించడానికి బోరాలు పెట్టుకుని అందరు చెవులు తుట్లు పొట్టిచ్చేశారు నాలుగు నెలలు. ఏ మచ్చలేనటువంటి ఆది దేవుడు, దేవోత్తమ పురుషుడు, పవిత్ర పురుషోత్తముడు, ఆయన్ని కీర్తించడానికి నాలుగుతో చెప్పాలనా, మనసులో అనుకోవాలనా? లేదు, ప్రపంచానికి ఎలుగెత్తి చాటు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమన్నా డౌట్ ఉందా? మాయా అంటే ఏంటి అనేది ప్రశ్న. ఏదైతే కాదో అది అవును అనుకోవడం మాయా. మనం ఈ శరీరం కాదు, కానీ మనందరం స్ట్రాంగ్ గా బిలీవ్ అవుతాం నేనే ఈ శరీరం అనేది. సో మొట్టమొదటి మాయా అన్నమాట. ఏదైతే కాదో దాన్ని అవును అవును అనుకోవడం మాయా. మరి సత్యం ఏంటి? ఆత్మ సత్యం, భగవంతుడు సత్యం, ఆయనకు మనకు ఉన్న సంబంధం సత్యం. ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు అసత్యం, ఇది మాయా. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకునే దానికి మనం ఇవ్వట్లేదు. సో ఏదైతే కాదో అది అవును అనుకోవడం మాయా. ఆ మాయ కూడా భగవంతుని యొక్క శక్తే. ఎందువల్లంటే మనం యథార్థాన్ని విస్మరించినప్పుడే మన కోరికను తీర్చుకోగలం. మన కోరిక ఏంటి? భగవంతుడు లేకుండా నేను ఎంజాయ్ చేయాలి స్వతంత్రంగా అనేటువంటిది మన కోరిక. ఆ కోరికను సంతృప్తి పరచాలంటే
ఒక ప్రదేశాన్ని భగవంతుడు సృష్టించాలా? మన కోరికను గౌరవించి ఆ ప్రదేశంలోకి మనం వచ్చిన తక్షణమే యథార్థాన్ని మర్చిపోవాలా? నేను కృష్ణ దాసుని అన్న యథార్థాన్ని మర్చిపోయి నేనే ప్రభువుని అన్న భావన మనలో కలగాల. అప్పుడే మన కోరికను తీర్చుకునేదానికి ప్రయత్నం చేయగలం. అందుకోసం ఈ ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు. ఇక్కడికి వచ్చిన తక్షణమే వర్షపు నీరు పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారుతుంది అన్నమాట. అదే రకంగా పవిత్రమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి జీవుడు ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్తమో గుణాలకు బద్ధుడై ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఆ ప్రకృతి గుణాల యొక్క ప్రభావం వల్ల నేనే కర్తను, నేనే ప్రభువుని అని చెప్పి అనుకుంటున్నాడు. ఇది మాయ, ఇది మాయ. మాంఛయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైత్యాయ బ్రహ్మభూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైన భక్తియుక్త సేవల్లో ఎవడైతే నిమగ్నమవుతాడో గుణాతీతుడై ఆ గుణాతీతుడై బ్రహ్మభూత స్థితిని చేరుకుంటాడు. ఆ బ్రహ్మభూత స్థితిని ఎవరైతే చేరుకుంటాడో వాడు అపర బ్రహ్మాన్ని దర్శించగలడు. మరి దానికేం చేయాలా? నిత్యం భక్తియుక్త సేవల్లో మనల్ని నిమగ్నం చేసుకోవాలి. నేనేదో జపం చేశాను, సేవ చేశాను, ఇదన్నీ కాదు. ఇవన్నీ చేయడం వల్ల మనం గుణాతీతులం కావాలా? బ్రహ్మభూత స్థితిని చేరుకోవాలా? అప్పుడే మోక్షానికి అర్హత, భగవంతుని చూడడానికి అది అర్హత. మాయన జయించినప్పుడే భగవంతుడు ఏమంటున్నాడు? మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. మాయను నువ్వు జయించలేవు, నాకెప్పుడైతే శరణాగతి పొందుతావు అప్పుడు మాయను నువ్వు జయించగలవు. సో ఏదైతే కాదో అది అవును అనుకోవడం మాయ. యాక్చువల్గా మీరు అడిగింది చాలా ఉదాహరణలు ఉన్నాయి కథల రూపంలో, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకోసారి మనం డిస్కస్ చేస్తాం. సో అది చాలా పెద్ద సబ్జెక్ట్. సో బేసిక్గా ఆచార్యుల వర్ణన ఏంటి అంటే మాయ అంటే ఏదైతే కాదో దాన్ని అవుననుకోవడం మాయ. పరమాత్మ పరబ్రహ్మం యొక్క వ్యత్యాసం పర్యాయ పదాలు అంతే. భగవంతుడే రెండు. పరమాత్మ అంటే లోకలైజ్డ్, ప్రతి ఒక్క హృదయంలో సాక్షిభూతుడిగా ఉండేటువంటి వాడు పరమాత్మ. ఆ పరబ్రహ్మం, ఆ భగవంతుణ్ణి అనేక నామధేయాలు ఉన్నాయన్నమాట. మనం కూడా అహం బ్రహ్మాస్మి అంటే ఆ పరబ్రహ్మం యొక్క అంశ, మనం అంశ. ఆ భగవంతుడు పరబ్రహ్మం, మనం బ్రహ్మం, ఆయన పరబ్రహ్మం, పరబ్రహ్మం. అందుకే అన్ని జీవులకి పరమమైనటువంటి వాడు, అందుకని ఆయన పరబ్రహ్మం అన్నారు. కానీ మాయవాద సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే జీవుడు దేవుడు ఒకటే, బ్రహ్మం పరబ్రహ్మం రెండు ఒకటే. రెండు ఒకటే అయినప్పుడు మరి పరబ్రహ్మం అని పేరు అసలు ఎందుకు వచ్చింది? మొదట పరం, బ్రహ్మానికి పరం, ఆ పరం అనేటువంటి అతీతుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? సో పరబ్రహ్మం ఆ భగవంతుడు అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే వెరీ సింపుల్, ఈ మాయవాద సిద్ధాంతం మనమేంటి అంటే టాటా కంపెనీలో తయారైనటువంటి ప్రతి నట్టు బోల్ట్ మీద టాటా అన్న స్టాంప్ ఉంటుంది. టాటా అన్న స్టాంప్ ఉంటుంది అంటే నట్టు బోల్ట్ టాటా కాదు, అది టాటా ప్రోడక్ట్. అదే రకంగా మనం కూడా ఆ బ్రహ్మం అని మనల్ని కూడా సంబోధిస్తారు, జీవుల్ని కూడా. అంటే ఆ పరబ్రహ్మం యొక్క అంశ మనం, ఆయన ప్రోడక్ట్స్. అంతేకాని ఆయన కాదు మనం, ఆయన కాదు మనం. అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు నాస్తికుడి కన్నా మాయవాది అపరాధి అన్నారు. ఎందుకంటే నాస్తికుడు దేవుడు లేడని అంతటితో కమ్ముకుండిపోతాడు, మాయవాది దేవుడు ఉన్నాడు అంటాడు. మరి నేనే దేవుడు అంటాడు, ఇది ఇంకా అపరాధం. ఒక సామాన్యమైన జీవునితోటి భగవంతుని పోల్చుకోవడం. సో మాయవాది నాస్తికుడి కన్నా అపరాధి అన్నమాట. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి. ఇది అర్థం చేసుకుంటాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవస్తు సఖి వృందకి, హరినామ సంకీర్తనకి ఇక గౌర ప్రేమానందే హరి హరి గౌర.